గుడ్ మార్నింగ్. ప్రభునందు ప్రియులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ యొక్క ప్రార్థనలను బట్టి నేను బాగానే ఉన్నాను. మీరంతా కూడా దేవుని యొక్క కృపలో దినదిన అభివృద్ధి చెందగలుగుతున్నారని నేను భావిస్తున్నాను. ఈ దినమందు కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 22వ వచనమును గురించి మనం కొంత ధ్యానించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అక్కడ ఏమని చెప్పబడిందంటే, భీతి చెందిన వాడనై నీకు కనబడకుండా నేను నాశనమైతినని అనుకొంటిని, అయినను నీకు నేను మొర్ర పెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని ఆలకించితివి. చిన్నప్పుడు మనం ఏదైనా తప్పిదమ్ములు చేసినప్పుడు మన తల్లిదండ్రులైనటువంటి వారు మనలను శిక్షించేటువంటి వారుగా ఉంటారు. బెత్తం వాడి దెబ్బలు వేసినట్లయితే పిల్లలు వారు చేసినటువంటి తప్పును మరలా మర్చిపోకుండా, ఆ తప్పును మరలా చేయకుండా ఉంటారనేటువంటి ఉద్దేశంతో శిక్షించవలసినటువంటి కాలంలో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఆ విధంగా చేస్తూ ఉంటారు. ఈ విషయం తెలియనటువంటి పిల్లలు ఏమనుకుంటారంటే, అమ్మో మా నాయనకి చాలా కోపం వచ్చింది, ఆయన బెత్తం తీసుకున్నాడంటే చాలా దెబ్బలు కొడతాడు, నేను ఏడ్చినా కానీ వదిలిపెట్టాడు, ఆయన ఎన్ని దెబ్బలు కొట్టాలనుకుంటాడు అన్ని దెబ్బలు కొట్టి కానీ వదిలిపెట్టాడు. ఆ సమయంలో ఆ దెబ్బలు కొడుతున్నప్పుడు ఆయన నన్ను చూస్తే నన్ను ఎక్కడికన్నా బయటకు తీసుకెళ్ళి ఎక్కడన్నా అరణ్యంలో వదిలిపెట్టేస్తాడేమో అని భయమేస్తుంది అని అనుకునేటువంటి పిల్లలు ఉంటూ ఉంటారు. ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క మనసు వీళ్ళకి తెలియదు, తల్లిదండ్రులు ఎందుకు చేస్తున్నారో ఆ పర్పస్ అనేటువంటిది కూడా వీళ్ళకి తెలియదు. కాబట్టి వీళ్ళు ఏమనుకుంటారంటే, వీరు తమ చిన్న మనసులతో ఆలోచించి ఒక రకంగా భావిస్తూ ఉంటారు, కానీ తండ్రి యొక్క ఉద్దేశము అది కాదు. తండ్రికి ఉన్నటువంటి పర్పస్ అనేటువంటిది, ఆ ఆబ్జెక్టివ్ అనేటువంటిది బహువేరుగా ఉంటుంది. దెబ్బలు కొడతాడు, కానీ దెబ్బలు కొట్టిన తర్వాత అంతకు మించినటువంటి ప్రేమతో చేరదీసేటువంటి వాడుగా తండ్రి ఉంటూ ఉంటాడు. పిల్లవాడేమో మా నాయన నన్ను బాగా కొట్టేశాడు, ఇంటికి వెళ్ళాలంటేనే ఈరోజు నాకు భయంగా ఉంది అని అనుకుంటున్నప్పటికీ వాడు తండ్రికి మరలా కనపడాలని అంటే భయపడేటువంటి వాడుగా ఉన్నప్పటికీ తండ్రి మాత్రము పిల్లవాడు తన తప్పును విడిచి తన వైపుకు తిరగవలనని, మేలైనటువంటిది పాటించాలని, సరైనటువంటి విధంగా నడుచుకోవాలని, అది పిల్లవాడు నేర్చుకోవాలని ఆశించి ఆ శిక్షను ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడు. కానీ తన ప్రేమ శిక్షించినప్పుడు మరి ఎక్కువగా బిడ్డ పట్ల ఉంటూ ఉంటుంది. ఇది వివాహమైనటువంటి వారికి, పిల్లల్ని పెంచేటువంటి వారికి అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక్కడ మనం అదే సినారియోని మనం చూస్తూ ఉన్నాము. దేవుడు తన పిల్లలను శిక్షించేటువంటి వాడుగా ఉంటూ ఉంటాడు. అయితే ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే, ఏదైనా తప్పు చేసినప్పుడు దేవుడికి నన్ను విడిచిపెట్టి వేశాడు, నేను దేవుని యొక్క హస్తము నా యొద్దకు వరకు చేరుకోలేనంతగా నేను తప్పిదం చేసేసాను, ఇక నేను ఆయన మొహం చూడలేను, ఆయన దగ్గరకు వెళ్ళి నాకు కావలసినటువంటి అవసరతలను గురించి మొరపెట్టుకోలేను అని భయపడేటువంటి వారంగా ఉంటూ ఉంటాం. ఒక్కోసారి దాక్కునేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. అదే విధమైనటువంటి సినారియోని గురించి, ప్రవర్తన గురించి ఇక్కడ కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. తనేమంటున్నాడంటే, భీతి చెందిన వాడనై నీకు కనబడకుండా నేను నాశనమైతిని అని అనుకుంటుని, అయినను నీకు నేను మొర్రపెట్టగా నీవు నా విజ్ఞాపనాల ధ్వని ఆలకించితివి అని చెప్తున్నాడు. భీతి చెందుట అనేటువంటిది అందరికీ పరిచయమైనటువంటి విషయమే. కొందరు ఎక్కువగా భీతి చెందేటువంటి వారు ఉంటూ ఉంటారు, కొందరు తక్కువగా భీతి చెందేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. సాధారణంగా మన శక్తికి మించినటువంటి సమస్య ఎదురైనప్పుడు మనము భీతి చెందేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. కొంతమందికి యాంగ్జైటీ ప్రాబ్లమ్స్, భయము, ఇన్సెక్యూరిటీ అనేటువంటివి ఉంటూ ఉంటాయి. అలాంటి వారు భీతి చెందేటువంటి అవకాశం ఇంకా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ భీతి చెందుట అనేటువంటిది మనుషులను బట్టి మారేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. తప్పు చేసినప్పుడు మనము భీతి చెందేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. భీతి చెందినప్పుడు మనం చేసేటువంటి అనేకమైనటువంటి పనులలో ఒకటి ఏంటంటే దాగుకొనుట అనేటువంటిది. ఆదామును మనం గమనించినట్లయితే, ఆదాము దేవుడు చేయవద్దని చెప్పినటువంటి పనిని చేశాడు, దానిని బట్టి తాను తప్పు చేశాడని తన మనసాక్షి తనను గద్దిస్తూ ఉన్నది. దేవుడు ఏమి చేయవద్దని చెప్పాడో ఆ పనిని చేశాడు కాబట్టి దేవునికి తన మొహం చూపించటానికి తను ఇష్టపడలేదు. భయపడినటువంటి వాడైనాడు, భీతి చెందినటువంటి వాడైనాడు. కాబట్టి చల్లని పూట యెహోవా దేవుడు ఆ యొక్క ఏదైన వనంలో తిరుగుతూ ఉన్నప్పుడు ఆదాము తన భార్యతో కూడా కలిసి దాగుకున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాము. విశ్వాసులు కొన్నిసార్లు తప్పిదములు చేసినప్పుడు వారు ఎవరికంటైనా పడినట్లయితే, సహ విశ్వాసుల యొక్క కంట పడినట్లయితే, ఆయన నన్ను చూశాడు, నేను ఇక గుడికి వెళ్ళలేను, ఆయన అందరికీ చెప్పేస్తాడు, కాబట్టి ఇక నేను గుడికి వారం వారం వెళ్ళలేను, వాళ్లతో కలిసి నేను ఆ ఆరాధనలో ఉండలేను అని అనుకొని ఆరాధన మానేసేటువంటి వారు కొంతమంది ఉంటూ ఉంటారు. ఇదే విధమైనటువంటి ఈ సినారియోని మనం ఈ కీర్తనకారులు చూస్తూ ఉన్నాము. తప్పిదములు చేసేటప్పుడు మనుషులు భీతిని అధిగమించి వాటిని చేసేటువంటి వారుగా ఉంటారు. అయితే తప్పు చేసేసిన తర్వాత భీతి ఆ మనుషులను వెంటాడేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. ఉదాహరణకు మనం ఒక హత్య చేసేటువంటి వ్యక్తిని మనం చూచినట్లయితే, తాను ఆ వ్యక్తిని హత్య చేయాలని నిర్ణయించుకున్న తర్వాత, ప్లాన్ చేసిన తర్వాత, దాన్ని ఎగ్జిక్యూట్ చేసే వరకు, ఆ విధంగా ఆ వ్యక్తిని హత్య చేసే వరకు కూడాను తనము భయము విడిచినటువంటి వాడుగాను, భీతిని విడిచినటువంటి వాడుగాను తిరుగుతూ ఉంటాడు. ఏదియో అతనిని ఆపేటువంటిదిగా ఉండదు. అక్కడ ఉన్నటువంటి నియమ నిబంధనలు, లా అనేటువంటిది కానీ, దైవ భయం అనేటువంటిది కానీ, మనుషుల భయం అనేటువంటిది కానీ, అధికారుల భయం అనేటువంటిది కానీ, వీటన్నిటిని అధిగమించేసినటువంటి ఆ మానసిక స్థాయికి వచ్చి అతను ఆ హత్యను చేసేటువంటి వాడుగా ఉంటాడు. హత్య పూర్తయిపోగానే అతనిలోనికి భయం అనేటువంటిది, భీతి అనేటువంటిది ఆవరించటం జరుగుతుంది. హత్య చేయకముందు ఎంత భయం లేనటువంటి వాడుగా ఉన్నాడో, హత్య జరిగించినటువంటి మరుక్షణము నుండి పారిపోయేటువంటి వాడుగాను, దాగుకునేటువంటి వాడుగాను అతను ఉంటూ ఉంటాడు. ఒకసారి దెబ్బతిన్నటువంటి వారు రెండవసారి తప్పు చేయటానికి కొంత జంకేటువంటి వారుగా ఉంటారు. ఎందుకంటే ఒకసారి నేను దెబ్బతిన్నాను, మరలా అలాంటిదే దెబ్బతినాలా, అలాంటి శిక్షణే మరలా నేను భరించాలా అని కొందరు సంశయించేటువంటి వారు, వెనకాడేటువంటి వారు ఉంటూ ఉంటారు. కానీ కొంతమంది ఈ హత్య చేసేటువంటి వారు ఎలా ఉంటారంటే, వాళ్ళు ఎవరినో హత్య చేస్తారు, జైలుకు వెళ్తారు, మరలా సెలవుల మీదో దేని మీదో వాడు బయటకు వస్తాడు, మరుకొని హత్య చేస్తాడు. వాడికి ఆ ముందు జరిగినటువంటి ఆ యొక్క పరిస్థితులన్నీ కూడాను, తాను చేసినటువంటి తప్పిదం వలన తాను జైలు శిక్ష అనుభవిస్తున్నాడని, మరలా మరొక హత్యను జరిగించినట్లయితే వాడికి మరింత శిక్ష రానై ఉన్నదనేటువంటి భీతి భయం విడిచేసినటువంటి వాడుగా ఉంటూ ఉంటాడు. నేను నా జీవితము ఇక జైలులో మగ్గాల్సిందే అని నిర్ణయం చేసుకున్నటువంటి వాడుగా వాళ్ళు ఉంటూ ఉంటారు. ఇలా మనస్తత్వాలు అనేటువంటివి మనుషులను బట్టి మారేటువంటివిగా ఉంటూ ఉంటాయి. తప్పిదములు చేసేటువంటి మనము మనుషుల నుండి దాక్కునేటువంటి వారంగా ఉండవచ్చును. చాలాసార్లు మనుషులకు కళ్ళు గప్పి మనం అనేకమైనటువంటి తప్పిదములు చేసేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. విశ్వాసుల సహితము ఎవరు చూడనటువంటి సమయములో వారు తప్పిదములు చేసేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. మన యొక్క మనసులో వచ్చేటువంటి ఆలోచనలను ఎవరు గమనించలేరు. అది కార్యరూపంలో నువ్వు పెట్టే వరకు ఎవరు దానిని పసిగట్టలేరు. అయితే దేవునికి అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. తలంపు పుట్టక మునిపే మన యొక్క తలంపులను, మన యొక్క ఆశలను, మన ఆలోచనలను దేవుడు ఎరిగినటువంటి వాడుగా ఉంటుంటాడు. కానీ దేవుడు చూస్తున్నాడు, దేవుడు మనలను గమనిస్తున్నాడు అనేటువంటి భయముతో నడుచుకునేటువంటి విశ్వాసులు, హృదయాంతరంగంలో భయభక్తులు కలిగి నడుచుకునేటువంటి విశ్వాసులు బహు తక్కువ మంది ఉంటూ ఉంటారు. ఈ దినాల్లో వేషధారణ అనేటువంటిది మరీ ఎక్కువగా కనపడుతూ ఉన్నది. మనుషులలో మనుషులు గమనిస్తున్నారు, పెద్దవాళ్ళు గమనిస్తున్నారు, ఇతర విశ్వాసులు గమనిస్తున్నారు. ఇలాంటివి ఉన్నట్లయితే వారు మంచి విశ్వాసుల్లాగా ఇతరులను ఇంప్రెస్ చేయాలని ప్రయత్నించేటువంటి వారుగా ఉంటారు. మనుషులు ఎవరు చూడకపోయినట్లయితే వారి జీవితంలో మిగిలినటువంటి పనులన్నీ కూడాను మామూలుగానే జరిగిపోతూ ఉంటాయి. ఇతరుల యొక్క బ్రతుకుకు వీరి బ్రతుకుకు ఏ విధమైనటువంటి వ్యత్యాసం అనేటువంటిది కనపడదు. వీరి యొక్క పాత జీవితానికి వీరు మారారు, విశ్వాసులయ్యారు అని చెప్పిన తర్వాత ఉన్నటువంటి జీవితానికి వ్యత్యాసం అనేటువంటిది ఏది కనపడదు. అది సరైనటువంటి విషయము కాదు. మనతో పాటు మన భారాన్ని పంచుకునేటువంటి వారు ఉన్నప్పుడు మనం భీతి చెందటం అనేటువంటిది కొంత తగ్గుతుంది. కన్నుల ముందే సహాయం ప్రత్యక్షంగా అందుబాటులో ఉన్నప్పుడు భీతి మనకు చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది. మనకి గుండె నొప్పి వచ్చిందనుకోండి, గుండె నొప్పి వచ్చినటువంటి సమయంలో మన ప్రక్కనే మనకు సహాయము అందించగలిగినటువంటి పారామెడిక్స్ కానీ లేకపోతే వైద్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే మనకి కొండంత అండగా ఉంటుంది. అదే ఎవరు లేరనుకోండి, మధ్యరాత్రిలో గుండె నొప్పి వచ్చినట్లయితే మనం భీతి చెందినటువంటి వరంగా ఉంటాము. ఏం జరుగుతుందో, ఇప్పుడు మనం ఎమర్జెన్సీ నంబరు కాల్ చేసినా సరే వాళ్ళు ఎప్పటికొస్తారో, ఎప్పటికి తీసుకెళ్తారో, ఈ మధ్యకాలాన్ని నేను తట్టుకోగలనా, నేను దీనంతటినీ ఛేదించి సజీవుడనై నిలవగలనా అనేటువంటి భయము మనలో వెంటాడుతూ ఉంటుంది. దేవుడున్నాడు అని నమ్మేటువంటి వారు దేవునిపై ఆధారపడుతూ మనుషులపై కూడా సాధారణంగా ఆధారపడేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. దేవుడు ఉన్నాడు అని నమ్మినంత మాత్రాన టాబ్లెట్లు వేసుకోకుండా మనం మానివేయము. మానవునికి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క శక్తి మేరకు తాను ఇన్వెంట్ చేసినటువంటి, కనుక్కున్నటువంటి, అనేకమైన పరిశోధనలు చేసి కనుక్కున్నటువంటి ఆ మందులను వాడేటువంటి వారంగా మనం ఉంటూ ఉంటాము. ఆ పద్ధతులను ఉపయోగించేటువంటి వారంగా మనము ఉంటూ ఉంటాము. అయితే వీటన్నిటి వెనుక పనిచేసేటువంటిది దేవాది దేవుడు అనేటువంటి విషయాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. మనము ఎంతగా శ్రమించినప్పటికీ ప్రపంచంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి వైద్య సేవలను మనం అందించినప్పటికీ రోగి తాను బ్రతకవచ్చును, బ్రతకకపోవచ్చును. ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత నిపుణుడైనటువంటి వైద్యుడు తనను తాను చనిపోకుండా బ్రతికించుకొనలేడు, తాను కూడా ఒక దినమందు చనిపోవలసినదే. కాబట్టి సమస్తం కూడా దేవుని యొక్క చేతిలో ఉన్నవి అనేటువంటి విషయాన్ని మనము ఎన్నడూ మర్చిపోయేటువంటి వారంగా ఉండకూడదు. మనుషుల వల్ల కానటువంటి విషయంలో ఎవరైనా సరే తప్పనిసరిగా దేవుని పైన ఆధారపడక తప్పదు. కొన్నిసార్లు ఏమని చెప్తారంటే డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇది మా వలన కానటువంటి విషయము, దీనికి మందు లేదండి, మీరు ఇక్కడే కాదు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఈ వ్యాధికి మందు లేదు, ఈ విధంగా రోగి చనిపోవలసినదే అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఇక అప్పుడు వారికి డబ్బు ఎంతన్నా ఉండవచ్చును, వారికి స్తోమత ఎంతన్నా ఉండవచ్చును, వారికి ప్రైవేట్ జెట్ ఉండవచ్చును, ఎక్కడికైనా వెళ్ళేటువంటి స్తోమత ఉండవచ్చును, కానీ వారు ఆ సమయంలో ఎవరి వైపు చూడగలరు? కేవలము దేవుని యొక్క కృప ఏమైనా మా మీద ఉంటే ఆయన మమ్ములను బ్రతికించగలడు, కాబట్టి ఆయనకు రొక్కుకుందాము. ఆయన యొక్క సేవకులు అప్పుడు గుర్తొస్తారు, వాళ్ళకి గుర్తొచ్చి అప్పటి వరకు ఆయన సేవకులు అంటే వాళ్ళేదో వీధిలో అడుక్కునేటువంటి వారనో లేకపోతే మరొకరని అనుకునేటువంటి హీనంగా భావించేటువంటి వారు సహితము వారి యొద్దకు కబుర్లు పెట్టి ఫోన్లు చేసి, ఏమండి మా పరిస్థితి ఇలా ఉన్నది, చాలా దారుణంగా ఉన్నది, ఏమైపోతామో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నది, దయచేసి మా కొరకు ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి, ఆరాధనలో కూడా చెప్పి అందరితో ప్రార్థన చేయించండి అని విన్నవించుకునేటువంటి వారు, విజ్ఞాపన చేసేటువంటి వారు అనేక మంది ఉంటూ ఉంటారు. ఇక్కడ కీర్తనకారుడు అనుకొనుటను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అనుకొనుట, భావించుట, ఊహించుట అనేటువంటి విషయము మనకందరికీ పరిచయమైనటువంటి విషయమే. అనుకునే విషయాలు కొన్నిసార్లు నిజంగానే జరిగేవిగా ఉండవచ్చును, కొన్నిసార్లు అవి జరగకపోవచ్చును. అనుకున్న విషయాలు కొన్నిసార్లు నిజం కావచ్చును, కొన్నిసార్లు కాకపోవచ్చును. అనుకున్న విషయాలు జరిగినప్పుడు కొన్ని విషయాల్లో మనం ఉప్పొంగిపోయేటువంటి వారంగా ఉంటాం, సంతోషించేటువంటి వారంగా ఉంటాము. అయితే కొన్నిసార్లు అనుకున్న విషయాలు అనుకున్న విధంగా జరిగినప్పుడు మనము నిరాశ చెందేటువంటి వారంగా ఉంటాము. మొదటి నుండి నేను ఇది జరుగుతుందేమోనని భయపడతానే ఉన్నాను, అలాగే జరిగింది అని ఈ విధంగా చెప్పి నిరాశపోయేటువంటి వారుగాను, భీతి చెందేటువంటి వారంగాను ఉంటూ ఉంటాము. కొన్నిసార్లు ఇది జరగదు, అసాధ్యము అని అనుకున్నటువంటి విషయాలు జరిగేవిగా, సాధ్యమైనవిగా జరుగుతాయి. మరికొన్నిసార్లు ఇది జరిగి తీరుతుంది అనుకున్నవి కూడా జరగకపోవచ్చు. మనము ప్రార్థించే విషయాల్లో ఇది జరగటం మనం గమనించవచ్చు. ఇక్కడ కీర్తనకారుడు ఇదే విషయాన్ని చెప్తా ఉన్నాడు. తాను భీతి చెంది దాగుకున్నటువంటి వాడే, తాను నాశనమైపోయాడేమో, దేవుని యందకు వెళ్ళి ఇక ప్రయోజనం లేదు అని భీతి చెందినటువంటి వాడుగా ఉన్నాడు. అయినప్పటికీ తాను మొర్ర పెట్టినప్పుడు దేవుడు తన విజ్ఞాపనను ఆలకించినట్లుగా ఇక్కడ కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, దేవుడు నా ప్రార్థనను ఇంకా అంగీకరించడు, నేను మాటి మాటికి ఆయన మాటను పెడచెవిన పెట్టాను, ఆయన మాట వినలేదు. ఆయన ఎన్నో అవకాశాలని అనుగ్రహించాడు, కానీ ఆ అవకాశాలను అన్నింటినీ కూడాను నేను త్రోసివేశాను. కాబట్టి దేవుడు నాకు విరోధి అయిపోయాడు, ఇక నేను ఆయన దగ్గరికి వెళ్ళి మొర్ర పెట్టి నా మొహం చూపించేటువంటి అవకాశం ఇక లేనేలేదు అని మనం అనేక సార్లు అనుకునేటువంటి వారంగా ఉంటూ ఉంటాం. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే, నీవు నీ బొందిలో ప్రాణము నిలిచినంత వరకు దేవునికి మొర్ర పెట్టవచ్చును, ఆయన యొక్క కృప కొరకు వేడుకొనవచ్చును, నీవు నిరాశ చెందవలసిన అవసరం లేదు. అయితే ఒక క్షణం రాబోతున్నది, ఆ క్షణం వచ్చినప్పుడు నీ ప్రాణము నీ యొక్క శరీరమును విడిచిపోయిన మరుక్షణమే నీ యొక్క చాప్టర్ అనేటువంటిది క్లోజ్ అయిపోయింది. దేవుడు నిన్ను త్రాసులో తూసి ప్రక్కన పెట్టినాడు, ఇక ఇప్పటి వరకు తూచినటువంటి తూకం ప్రకారము నీకు రావలసినటువంటి ప్రతిఫలాన్ని ఆయన అనుగ్రహించనే ఉన్నాడు. ఇక ఆ మీదట నువ్వు దేనిని మార్చలేవు, దేని విషయమై నువ్వు పశ్చాత్తాపడలేవు, అప్పటి వరకు జరిగినటువంటిది అంతా కూడాను సీల్ చేయబడినది అని నీవు గమనించాలి. కాబట్టి మనం చేయవలసినటువంటిది ఏమిటి అని ఆలోచించినట్లయితే, మనకింకా సమయం ఉండగానే, మనకింకా సెన్సస్లో ఉండగానే కొందరి విషయంలో ఏం జరుగుతుందంటే, వాళ్ళ యొక్క శరీరంలో ప్రాణం ఉంటుంది కానీ వాళ్ళు కోమాలోకి వెళ్ళిపోతారు, వాళ్ళకి ఏం చేస్తున్నారో తెలియదు, వారు వారికి ఉన్నటువంటి జ్ఞాపక శక్తి అంతా పోగొట్టుకుంటారు. అలాంటి సమయంలో వారు ఏమి చేశారో గతంలో, అప్పుడు ఏం చేస్తున్నారో వాళ్ళకి ఏమి తెలియనటువంటిదిగా ఉంటుంది. ఆ సమయం వచ్చేసిన తర్వాత ఇక నువ్వేం చేయలేవు, నీవు కాన్షియస్గా ఉండి నీ అంతటి నీవు నీ నిర్ణయములను తీసుకుని దానిని అమలు జరిపేటువంటి శక్తి ఉండదు. ఎవరో ఒకరు వచ్చి నిన్ను నీకు ఫీడ్ చేయటమో మందు ఇవ్వటమో ఇలాంటివి చేసి పడుకోబెట్టేటువంటి వారుగా ఉంటారు అంతే తప్ప, నీకు నీవుగా నిర్ణయములు తీసుకొని దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి నీవు చేసిన తప్పిదముల విషయమై పశ్చాత్తాపడి గ్రహించుకొని వాటిని విడిచివేసేటువంటి వాడుగాను ఒప్పుకునేటువంటి వాడుగాను ఉండలేవు. ఆయన యొక్క కృపను పొందేందుకు నీకు అవకాశము ఉండదు. కాబట్టి అలాంటి సమయములు రాకపూర్వమే మన గర్వమును అతిశయమును తగ్గించుకుని దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క కృపలను మనం వినియోగించుకునేటువంటి వారంగా ఉండాలి. చివరిగా మొర్ర పెట్టుటను గురించి మాట్లాడుతూ ఉన్నాడు కీర్తనకారుడు. ఇది కూడా మనకందరికీ పరిచయమైనటువంటి విషయమే. అవసరంలో ఉన్నటువంటి వ్యక్తి తన అవసరాన్ని తాను నమ్ముతున్న వారు తీర్చాలి అని భావించినప్పుడు, తీర్చగలరు అని భావించినప్పుడు వారికి మొర్ర పెట్టేటువంటి వాడుగా ఉంటూ ఉంటాడు. గర్విష్ఠులైనటువంటి వారికి ఇది సహించనటువంటి విషయంగా ఉంటుంది. కొందరు గర్విష్ఠులుంటారు, నేను చచ్చినా పర్వాలేదండి, వాడి దగ్గరికి వెళ్ళి నేను ప్రాధేయపడవలసినటువంటి అవసరం లేదండి, నేను అలాగా ప్రాధేయపడనండి అని చెప్పేటువంటి వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. ఒకనొక సమయంలో గతంలో ఒక రాజ్యంలో ఏం జరిగిందంటే, అక్కడ మిలిటరీ కూప్ అనేటువంటిది జరిగింది. మిలిటరీ జనరల్ ఏం చేశాడంటే, అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రిని తొలగించి వేసి తాను ఆ యొక్క సీట్లోనికి వెళ్ళి కూర్చున్నాడు. ఈ సమయంలో ఆ తొలగించినటువంటి ఆయన్ని చంపివేయాలని చెప్పి తీర్పు జారీ చేశారు. బాగానే ఉంది. అయితే క్షమాభిక్ష పెట్టేందుకు కూడాను తొలగించినటువంటి వాడికి అధికారం ఉన్నది, ఎందుకంటే ప్రధానిగా తను ఉన్నాడు కాబట్టి. ఈ తొలగించబడినటువంటి ఆయనేమో తనను తొలగించినటువంటి వాడి దగ్గరికి వెళ్ళి నన్ను నాకు క్షమాభిక్ష పెట్టు నా ప్రాణానికి అని అడగలేడు నామోషి. నీవు నా దగ్గరకు వచ్చి అడగకపోతే నేను క్షమాభిక్ష నేను పెట్టను, నేనెందుకు పెట్టాలి అనేటువంటి గర్వము ఈ సీట్లోకి వచ్చినటువంటి ఆయనకి. ఈ విధంగా ఏం జరిగిందంటే, ఈయన అడగలేదు, ఆయన క్షమాభిక్ష పెట్టలేదు, చివరికి తొలగించినటువంటి ఆ ప్రధానమంత్రిని చంపివేయటమనేటువంటిది జరిగింది. ఇది లోకరీతిగా కొన్ని పట్టింపులకు పోయి నేనేంటి నా స్థాయి ఏంటి అని ఆలోచించేటువంటి వారి విషయంలో ఇలాంటివి జరగటం అనేటువంటిది మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము. సరే, అయితే దేవుని యొక్క విషయానికి వచ్చేటప్పటికి నీవును నేనును తలవంచవలసినటువంటి వారం. దేవుని దగ్గరికి వెళ్ళి నీ దగ్గర నేను అడిగేటువంటిదేంటి, నేనప్పుడు తప్పిదం చేశాను అని నీవు మొండికి వేసి గర్వంతో కూర్చున్నటువంటి వాడమైనట్లయితే నువ్వు చంపివేయబడతావు. దేవునికి నిన్ను గురించి విచారించవలసినటువంటి అవసరం లేదు, కానీ విచారించాడు ఆయన. నీవుంటావని, నీవు తప్పిదములు చేస్తావని, నేను తప్పిదములు చేస్తానని, మనందరం తప్పిదములు చేసేటువంటి జాతి అనేది ఆయనకు తెలుసు. కాబట్టి మనందరికీ ఒక వే అవుట్ అనేటువంటిది, మనకు రావాల్సినటువంటి శిక్షను తప్పించుకునేటువంటి మార్గాన్ని ఆయనే ప్రవేశపెట్టాడు. ప్రవేశపెట్టి మీరు కేవలము నమ్మి విశ్వసించి మీ తప్పిదములను గ్రహించుకొని పశ్చాత్తాపపడి ఒప్పుకొని విడిచిపెట్టి నా యొక్క బిడ్డలే మీరు జీవించినట్లయితే విశ్వాసంతో, అప్పుడు మీకు పాప క్షమాపణ కలుగుతుంది అని ఆయన తెలియజేశాడు. ఆ విధంగా చేసేందుకు నీకు నమ్మకం లేకపోయినా, లేకపోతే నీవు గర్విష్టిపోయి నేనెందుకు అలా చేయాలని నీవు ఆలోచించినప్పటికీ నష్టపోయేటువంటిది నీవు మాత్రమే, నేను మాత్రమే. కాబట్టి మన ఫ్యూచర్ అనేటువంటిది దేవుని యొక్క చేతిలో ఉన్నదని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. అయితే అది ఫ్యూచర్ దేవుని యొక్క చేతిలో ఉండకపోరము, దానిని నిర్ణయించుకునేటువంటిది నీవే అయి ఉన్నావని నీవు మర్చిపోకూడదు. మన శక్తికి మించినటువంటి సమస్య మన జీవితంలో ఎదురైనప్పుడు భీతి చెందేటువంటి వారంగా ఉంటుంటాము. దేవుడు మనల్ని విడిచిపెట్టి వేశాడని అనుకుంటూ ఉంటాము. ఆ సమయంలో హృదయాంతరంగం నుండి అత్యంత భక్తి శ్రద్ధలతో దేవునికి మొరపెట్టేటువంటి వారంగా ఉంటాము, మొక్కుకునేటువంటి వారంగా ఉంటాము. దేవునికి అప్పటి నుండి మనల్ని మనం సమర్పించుకొని లోబడి జీవిస్తామని ప్రార్థన చేసేటువంటి వారంగా ఉంటాము. మనం గమనించుకున్నట్లయితే మనకు అనారోగ్యం వచ్చినప్పుడల్లా మనము బెడ్ మీద ఉండి ప్రార్థన చేసేటువంటి ప్రార్థనలు ఏంటంటే, దేవా నన్ను క్షమించు, నన్ను కరుణించు, ఈసారికి నన్ను బాగు చేయి, ఇక నుండి నేను నీకు నమ్మకస్తుండే బ్రతుకుతాను, నువ్వు ఈ పని చేసినట్లయితే ఇప్పటి నుండి నీకు అసలు ఎట్లా జీవిస్తానో నీకే తెలుస్తుంది, అసలు ఒకసారి చేసి చూడు అన్నట్లుగా మనం ప్రార్థనలు చేస్తాం. దేవుడు మన పట్ల కృప చూపి మన కొరకు ప్రార్థన చేసిన ఆయన బిడ్డల యొక్క ప్రార్థనలను విని ఆయన ఏం చేస్తాడంటే మనల్ని స్వస్థపరుస్తాడు, మనలను విడిపిస్తాడు, నార్మల్గా చేస్తాడు. అది అయిపోయిన మరుక్షణం నుండి మొదలవుతుంది అసలు కథ. అక్కడి నుండి ఇక మనకి పట్టపగ్గాలనేటువంటివి ఉండవు. మళ్ళీ పాత జీవితమే, మళ్ళీ అంత పాత బ్రతికే ఉంటూ ఉంటుంది. ఒకసారి ఒక ఆయన గురించి నేను ఎప్పుడూ అడిగాను, ఏమండి ఆయనకి ఏదో గుండె నొప్పి వచ్చిందన్నారు కదా. ఆయన గుండె నొప్పి వచ్చిన సమయంలో కొంత గ్రహించుకొని ఆయన వాళ్ళకి వీళ్ళకి ఈ క్షమాపణ ఉత్తరాలు ఇలాంటివి రాయటం అనేటువంటిది చేశాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు ఆయన అని అడిగితే ఆయన యొక్క అల్లుడు ఏమన్నాడంటే, ఆ ఏమి లేదండి అన్నాడు ఒకటే మాట. ఏమి లేదనేటప్పటికి ఇదేమిటరా, అంత గ్రహించుకొని క్షమాపణ ఉత్తరాలు కూడా రాసినటువంటి ఇలాంటి ఆయన 4-5 నెలలు తిరిగిన తర్వాత ఎలా ఉన్నాడని అడుగుతూ ఉంటే, ఏమీ లేదండి, అంత మామూలేనండి, పాతదేనండి అని చెప్తా ఉన్నాడు అల్లుడు. అది ఆయనకి మాత్రమే సంబంధించింది కాదండి, అందరికీ సంబంధించినటువంటిదే. ఆయనకి ఆ సందర్భంలో జరిగినట్లయితే మనకు ఇంకో సందర్భంలో జరిగి ఉండవచ్చును. కాబట్టి ఈ విధంగా మనం వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపలు ఎన్నో ఉంటాయి. మనం అనారోగ్యం వచ్చినప్పుడల్లా, ఇంటిలో బిడ్డకి బాగోనప్పుడల్లా, లేకపోతే మనకి మన శక్తికి మించినటువంటి సమస్యలు ఎదురైనప్పుడు ప్రతిసారి మనం చేసేటువంటి ప్రార్థనలు, మనం మొక్కుకున్నటువంటి మొక్కుబళ్ళను గురించి ఆలోచించినట్లయితే అవి ఆకాశాన్ని అంటేటువంటివిగా ఉంటాయి, బహుదీనమైనవిగా ఉంటూ ఉంటాయి. కానీ దేవుడు మన మొరను విన్నటువంటి మరుక్షణం నుండి మొత్తం మారిపోయేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. మన జీవితంలో పరిస్థితి ఎలా ఉన్నది, ఇక్కడ కీర్తనకారుడు ఏమనుకుంటున్నాడంటే, నిరాశ చెందినటువంటి వాడే, ఇక దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, నేను ఆయన దగ్గరకు వెళ్ళి ప్రయోజనం లేదు, నేను ఆయన దగ్గరికి ఏ మొహం వెళ్ళి అడగగలను అనేటువంటి ఆ యొక్క చింతనలోనికి వచ్చేసాడు. దాగుకునేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు, భీతి చెందినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అయినప్పటికీ చూద్దామనేటువంటి ఉద్దేశం చేత దేవునికి ప్రార్థన చేసినప్పుడు తన యొక్క మొరను దేవుడు ఆలకించినట్లుగా చూస్తున్నాడు. తండ్రి యొక్క ప్రేమ అనేటువంటిది బహువ్యత్యాసమైనటువంటిది. తండ్రి నీవు చనిపోకూడదని, నీవు చనిపోయే క్షణం వరకు నీవు ప్రయోజనకరుడిగా ఉండాలని, నీకున్నటువంటి అన్ని అవకాశములను నీవు ఉపయోగించుకునేటువంటి వాడుగా ఉండాలని, లోకంలో అత్యున్నతమైనటువంటి వాడుగా నువ్వు ఎదగాలని ఆలోచించేటువంటి వాడుగా ఉంటాడు. నిన్ను దెబ్బలు కొట్టేటప్పుడు, నీ మీద కోపించినప్పుడు తండ్రి ఆ శిక్ష నీకెందుకని ఇస్తా ఉన్నాడంటే, నీ మీద ఎందుకని కోపిస్తున్నాడంటే, నువ్వు తప్పు ట్రాక్లో వెళుతున్నావు, తప్పు మార్గంలో వెళుతున్నావు, ఆ మార్గం నుండి నిన్ను తప్పించాలనేటువంటి ఉద్దేశమే. కానీ ఆయన నువ్వు అప్పటికప్పుడు చచ్చిపోవాలని, నువ్వు ఇంకా ఆయన కళ్ళ ముందు అసలు కనపడకూడదని ఆ ఉద్దేశంతో చేసేటువంటి వాడుగా ఉంటాడు. మన పరలోకపు తండ్రి కూడా అదే విధమైనటువంటి ప్రేమ చేత మన ఎడల ఉండేటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి ఈ నీ జీవితంలో ఈ దినమున నువ్వు ఎలా ఉన్నప్పటికీ, నీ యొక్క పొజిషన్ ఎలా ఉన్నప్పటికీ, నీ పాత బ్రతుకు ఎలా ఉన్నప్పటికీ, నీ హిస్టరీ ఎలా ఉన్నప్పటికీ, నీవు ఇప్పటి వరకు దేవునికి ఎన్నిసార్లు మొర్ర పెట్టుకొని ఎన్నిసార్లు మీరినప్పటికీ, ఈ దినమందు నీవు దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అని అనుకునకుండగా దేవుని యొద్దకు వెళ్ళి ఆయన యొక్క సన్నిధిలో ప్రార్థించి ఆ తర్వాత ఆయన చూపిన కృపకు నీవు కృతజ్ఞత కలిగి ఉండి దానిలో నిలిచి నడిచినటువంటి వాడమైనట్లయితే దేవుడు నిన్నును నన్నును ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటాడు. ఈ కీర్తనకారుడికి చూపినటువంటి కృపను దేవుడు మన పట్ల కూడా చూపేటువంటి వాడుగా ఉంటాడు. ఆ విధంగా చూపునట్లుగా మనము దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థిద్దాము. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమెడివైన తండ్రి, మేము భీతి చెందినటువంటి వారమే. ఈ లోకయాత్రలో వెళుతున్నప్పుడు అనేకమైన తప్పులు చేసినటువంటి వారంగా, మాటి మాటికి తప్పుదమ్ములను చేసినటువంటి వారంగా నిరాశ చెంది అనేక మార్లు మీ వద్దకు వచ్చినా ఇక మేము మా మొహం చూపించలేము, మీ వద్ద ఏ రిక్వెస్ట్ చేయలేము అనేటువంటి ఆ యొక్క ఉద్దేశం చేత ఎన్నో మార్లు నీ వద్దకు వచ్చుటకు మేము సాహసించేటువంటి వారంగా ఉండకపోవచ్చును. ఆ సమయంలో సహితము నీవు మాకు ఇంకా సమయం ఇచ్చి ఉన్నావని, మా ప్రాణం ఇంకా మా యొక్క శరీరములో నిలిచున్నదని, మా మనసు మామూలుగాని పనిచేస్తున్నది కాబట్టి మేము నీ వైపు చూచి మొర్ర పెట్టుకొని ఆ మొరకు నీవు మా మొరను ఆలకించి మాకు కృపతో మాపై కరుణ చూపినప్పుడు మేము నీ కృపలను మర్చిపోకుండగా ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత కలిగినటువంటి బ్రతుకులను బ్రతికేటువంటి వారంగా, నీలో నిలిచి కొనసాగేటువంటి వారంగా ఉండగలుగునట్లుగా మమ్మలను దీవించి ఆశీర్వదించండి. క్రీస్తునామం అందు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.